నువ్వేనా ఆత్మబంధువుల చిరకాలం అనుకుని వస్తే షేక్స్పియర్ అంటాడు ఎట్ లాస్ట్ యూ హ్యావ్ కమ్, అంటే ఎంతో కాలానికి అనుకుని వస్తే అప్పుడు షేక్స్పియర్ ఏమంటాడంటే చివరికి ఇక్కడికి వచ్చాం, సుమారు 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావాలని ప్రయత్నం. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్తున్నారు అలాగే అలాగే అనుకుంటున్నాం, చివరికి షేక్స్పియర్ చెప్పినట్టు రావటం కాదు చివరకు వచ్చాం. ఈ పాండురంగడ గుడి ఇక్కడ పాండురంగ స్వామి 1929 స్వయంభూ ఇక్కడ గెలిచాడు. భక్త నరసింహదాస్ గారు ఇక్కడ గుడి కట్టించి విఠలు, ఆయనకి విఠలు అంటే కృష్ణుడే, ఆయనకి స్వప్నంలో కనిపించి ఇక్కడ దేవాలయం నిర్మించి, అంటే గుడి అంటే దేవుడికి ఇల్లు, దేవుడు ఉండే ఇల్లుని దేవుడు ఉండే ఇంటిని దేవాలయం అంటాం, మనం ఉండే నివాసాన్ని ఇల్లు అంటాం, అంతే తేడా. ఇక్కడ 1929 స్వామి దర్శనం ఇచ్చారు స్వయంభూ, స్వయం ఇక్కడ గెలిచినటువంటి స్వామి. భక్త నరసింహదాసు గారు ఈ గుడి కట్టించి భక్తుల సహాయ సహకారములతో ఈ దేవాలయాలన్నీ ఈ గుడి కట్టించి తర్వాత ఈ పక్కనటువంటి సమీప దేవతలను కూడా ఇక్కడ స్థాపించారు. పండరిపురం మీకు తెలిసే ఉంటుంది, చిదంబరం నటరాజుకి ఎంతమంది భక్తులు ఉన్నారు, పండరిపురంలో ఉన్న విఠలకు కూడా అంతమంది భక్తులు ఉన్నారు. పండరిపురం అంటే హైదరాబాద్ నుంచి పండరిపురం బస్సులు ఎడతా ఉంటాయి, ఒక రాత్రి జర్నీ, సాయంత్రం హైదరాబాద్ బయలుదేరితే ఉదయం పండరిపురం వెళ్ళిపోవచ్చు. అది మహారాష్ట్ర దేశంలో ఉంది. విఠలు అంటే కృష్ణుడు, కృష్ణస్వామి, నారాయణుడు, అంతర్యామి, పరబ్రహ్మ, ఆత్మలకు ఆత్మ చైతన్యం. భక్తి మార్గం అంటే సామాన్యం అనుకోక, కొంతమంది భగవంతుడు నామం స్మరిస్తుంటే సమాధి స్థితి వచ్చిన వాడు అయితే, మన మనసులో ఉన్న దోషాల వల్ల, మన బుద్ధిలో ఉన్న దోషాల వల్ల, స్వార్థం, మనకున్న స్వార్థం వల్ల నామం విలువ తెలియటం లేదు, తర్వాత రూపం విలువ కూడా తెలియటం లేదు. భగవంతుడికి రూపం ఉందా, రూపం లేదని, భగవంతుడు రూపం లేకుండా ఉండగలడు రూపంతో. యథార్థం చెప్పాలంటే మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ప్రపంచమే భగవంతుడు రూపం. మనకి ఈ ప్రపంచం కళ్ళకు కనిపిస్తుంది, ఇదే భగవంతుడి రూపం. ఈ ప్రపంచం ఎవరిదో అనుకుంటాం, భగవంతుడే. ఈ ప్రపంచ రూపంలో ఉన్నవాడు భగవంతుడే. అంటే భౌతికం వేరు, ఆధ్యాత్మికం వేరు కాదు. మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామంటే కేవలం కాఫీ తాగటానికి, అన్నం తింటానికి. దరిద్రులకు దేవుడు కావాలి, ధనవంతులకు దేవుడు కావాలి, చదువుకున్న వాళ్ళకి దేవుడు కావాలి, చదువు లేని వాళ్ళకి దేవుడు కావాలి, ఆరోగ్యవంతులకి దేవుడు కావాలి, అనారోగ్యవంతులకి దేవుడు కావాలి, అందరికీ పురుషులకు దేవుడు కావాలి, స్త్రీలకు దేవుడు కావాలి, అందరికీ దేవుడు కావాలి. కానీ దేవుడు విలువ మనకు తెలియదు. దేవుడు మన నిజమైన ఆత్మగా ఉన్నాడు. ప్రపంచ రూపంలో, ఈ సృష్టి రూపంలో ఉన్నవాడు అంతా కూడా నారాయణుడు. అయితే మనకు ఉండవలసినటువంటి భక్తి లేదు. అందులో ఏదైనా కొంచెం భక్తి ఉంటే కారణ భక్తి ఉంది, కానీ అకారణ భక్తి లేదు. అంటే దేవుడి మీద మనకు ప్రేమ ఉండాలి, దేవుడి మీద మనకు భక్తి ఉండాలి, దేవుడి పట్ల సజీవమైన విశ్వాసం ఉండాలి, స్థిర చిత్తం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, చిత్తం స్థిరంగా ఉండాలి, చిత్తం శుద్ధిగా ఉండాలి. ఇప్పుడు చాలా మంది బంధువులకి దూరం అవుతూ ఉంటారు, స్నేహితులకి దూరం అవుతూ ఉంటారు. మన కుటుంబాల్లో చూస్తుంటే కొంతమంది బంధువులకి దూరం అయిపోతారు, స్నేహితులకి దూరం అయిపోతారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ చిత్తవృత్తి స్థిరంగా ఉండదు, వాళ్ళకి స్వార్థమే మెయిన్. వాళ్ళకి ఆ స్వార్థానికి అనుకూలంగా చుట్టం ఉంటే ఆ చుట్టం, ఆ స్వార్థానికి అనుకూలంగా ఉంటే స్నేహితుడు, అనుకూలంగా లేకపోతే స్నేహితుడు కాదు. ఆ చిత్తవృత్తి సమానంగా ఉండదు. ఆ చిత్తవృత్తి సమానంగా ఉంటే మటుకి వాడికి చిత్తశుద్ధి కలగవచ్చు. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మనం తెలియకపోవడానికి ఏదో కారణం, ఏదో అనుకోకుండా మన స్వార్థం కాదు. ఈ దేహం ఒకటి, ప్రపంచం ప్రపంచం అంటే ఏం లేదు, ఈ శరీరమే. శరీరం ఉంది కాబట్టి ప్రపంచం, మనకి శరీరం లేదు ప్రపంచానికి మనకి సంబంధం లేదు. చచ్చిపోయిన వాడికి ప్రపంచం ఏంటి, దేహం లేని వాడికి ప్రపంచం ఏంటి, దేహం ఉన్నవాడికి ప్రపంచం, ఓ రకమే దేహం. అంటే ప్రతి మనిషి ఏం చేస్తాడంటే దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని తీసేస్తాడు. ఈ దేహంలో అన్ని వికారాలు, మనస్సులో వికారాలు. వికారాలతో కూడిన దేహం నువ్వు కాదు, వికారాలతో కూడిన మనస్సు నువ్వు కాదు. వీటిని నేర్చి చేసి ఇది కాదు, నాట్ దిస్ 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 అని గెంటుకుంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని గెంటుకుంటే వెళ్ళి ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే ప్రభువు ఉన్నాడో, రూపానికి అరూపానికి అతీతమైనటువంటి ఈశ్వరుడు ఎక్కడున్నాడో అక్కడికి చేరుకో. అప్పుడు మీకు స్వస్థానం అది, స్వస్థానం తెలియక స్వస్థితి కలుగుతుంది. నామం ఎంత మధురం, మీరేం కష్టపడక్కర్లేదు, నామం మీద ఇష్టం ఉంటే ఇప్పుడే మీకు సమాధి స్థితి వస్తుంది. అయితే మన అందరికీ భక్తి తక్కువ ఉందని అనుకుంటున్నాం, లేదు ఇక్కడ ఉందని అనుకుంటున్నాం. భక్తి లేదు, వినయం కూడా లేదు. భక్తి లేదు, వినయం లేదు, మాకు జ్ఞానం వచ్చేసింది అనుకుంటున్నాం. మళ్ళీ మనల్ని మనమే మోసం, భక్తులు కాని వాళ్ళ మాట వదిలేయండి. మనం మనం మోసం చేసుకుంటే మనం ఎలా బాధపడతాం? అదే మనకి ఎంతవరకు భక్తి ఉంది, ఎంతవరకు వినయం ఉంది, అసలు మన మాటలో సౌమ్యం ఎంత ఉంది, మన హృదయంలో పవిత్రత ఎంత ఉంది, మన మనసులో ఎంతవరకు నిదానం ఉంది, ఏం పట్టించుకోవటం లేదు. ఏదో ఆ పుస్తకం ఈ పుస్తకం చదివితే ఏముంది, పుస్తకాల్లో లేదు దేవుడు నీ హృదయంలో. భక్తుడు, భగవంతుడు, శాస్త్రం మూడు ఒకటే, మూడు వేరు కాదు. అంటే భగవంతుడి నామం జపించగా, భగవంతుడి నామం ఎవరు జపిస్తారు, శరీరం జపించదు, మనస్సు జపిస్తుంది. మనస్సునే సూక్ష్మ శరీరము అని అంటారు. కొంతమంది యాతనా శరీరం అంటారు. మన యాతన పెట్టి శరీరం కాదు, మన మనస్సే మన యాతన పెరుగు. మనకి అజ్ఞానం ఎక్కడ ఉంటుంది, శరీరంలో ఉండదు, మనసులో ఉంటుంది అజ్ఞానం. అంచేత అజ్ఞానం ఉందని చెప్పి దుఃఖం తప్పదు, పీడ తప్పదు, వేదన తప్పదు, జన్మల తప్పదు, శరీరాల తప్పదు. శరీరం వస్తే ప్రపంచం వచ్చేస్తుంది. శరీరం వేరు ప్రపంచం వేరు అని చెప్పడం కూడా అనవసరం. శరీరమే ప్రపంచం వచ్చిందంటే ప్రపంచం వచ్చేస్తుంది. అక్కడి నుంచి కోలాటాలు, విరోధాలు, స్నేహాలు, ఇష్టాలు, అయిష్టం. శరీరం వచ్చిందంటే లోకం వచ్చేసినట్టేంది. అంటే మనల్ని మనం మోసం చేసుకోవద్దు. ఈశ్వరుడు పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. అది నిలబడాలి, నిలకడగా ఉండాలి. విటడంటే ఎవరు అనుకుంటున్నారు? మహావిష్ణువు. మహావిష్ణువే విటల రూపంగా ఉన్నాడు. ఎవరో పెద్దవాళ్ళకి కానీ అది గుర్తించకూడదు. ఆ ఉత్తర గోగ్రహంలో అర్జునుడు కౌరవ సైన్యం అంతా కూడా ఉత్తర కుమారుడు, ఉత్తర కుమారుడు అనుకుంటాడు. ఆ గోవుని మళ్ళీ తీసుకెళ్ళటానికి వస్తాంటే అందరూ ఉత్తర కుమారుడే, ఉత్తర కుమారుడు అనుకుంటారు. ఎవడో కొద్దిమంది గ్రహించాడు పెద్దవాళ్ళు భీష్ముడు వాడు. వచ్చినవాడు ఉత్తర కుమారుడు కాదు, ఫల్గుణుడు. వచ్చినవాడు ఉత్తర కుమారుడేమో చేతులు ఊపిస్తే పోతాడేమో అనుకుంటున్నారు. వచ్చేవాడు అర్జునుడు. అర్జునుడిని అందరూ గ్రహించారు. ఎవడో పెద్దవాళ్ళు భీష్ముడు దూరంలో పెద్దవాళ్ళు గ్రహించారు. పెద్ద మనస్సు ఉన్నవాళ్ళు. మనం ఏమో కృష్ణాలు దీపాలు పూర్వం ఉండి కృష్ణాలు దీపాలు. ఒత్తి కొంచెం పెద్ద చేసుకుంటే దింపేయని దింపేయని అనేవారు. మళ్ళీ కృష్ణాలు ఎక్కువైపోతున్నారు. అయితే భగవంతుడు నామం అంటే సామాన్యం అనుకోకండి. మీరు మనస్సు ఉంది, మనస్సు జపం చేస్తాం. భగవాన్ చెప్పారు కదా, చేతులు చోటి పూజ చేస్తాం, నోటి చోటి జపం చేస్తాం, మనస్సుతోటి ధ్యానం చేస్తాం. జప ధ్యానములు చేసేది మనం. అంటే మనస్సులో నామం అనుకుంటే జపం, పైకి దగ్గరగా అంటే సంకీర్తన. నారాయణ నారాయణ గోవింద గోవింద వెంకటేశ వెంకటేశ శ్రీనివాస శ్రీనివాస. కృష్ణుడి నామాల్లో చాలా పాపులర్ నేమ్, ప్రసిద్ధికి ఎక్కిన నేను గోవింద. మనం గాంధీ గారిని బాపూజీ బాపూజీ అని ఎలా ఉంటాం, అలాగే కృష్ణుడికి చాలా పాపులర్ నేమ్ ఏమంటే గోవింద గోవింద. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే అన్నం తినేటప్పుడు ఒక 4 సార్లు 5 సార్లు మనసులో గోవింద గోవింద గోవిందని స్మరణ చేసి మీరు అన్నం ఇది గోవిందుడి ప్రసాదం అనుకుని తింటే మీకు ఆరోగ్యం బాగుపడుతుంది, జఠరాగ్యం బాగుపడుతుంది. అంటే అది మీకు ఏమవుతుందంటే భక్తి భావన, భక్తి భావన కలదు. జపం చేసే జపి జపి ఎవరంటే మనస్సు. గోవింద నారాయణ 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 స్మరణ చేస్తూ ఉంటాం అనుకోండి, అలాగా హృదయపూర్వకంగా నిండు మనస్సుతో ఆ నామాన్ని. నామం అంటే ఏది కాదు, పరబ్రహ్మ. ఆ నామము దేవుడి వేడు కాదు, నామమే పరబ్రహ్మ. అయితే మనకు నామం చెయ్యాలని ఉండదు, బుద్ధిలో ఉన్న దోషం. ఆల్రెడీ బుద్ధి చెడిపోయి ఉంది. కృష్ణుడు అంటాడు గీతలో, నీకు ఎంత ఐశ్వర్యం ఉంటే ఏం లాభం, ఎంత ఆరోగ్యం ఉంటే ఏం లాభం, బుద్ధి చెడిపోయాడు. నీకు అందబలం ఉందనుకో, అర్ధబలం ఉందనుకో, అన్ని ఉన్నాయనుకో, బుద్ధి పాడైపోయింది అనుకో, ఇంక బుద్ధి పాడైపోయాక ఏముంటే నీకేం వస్తుంది, ఏం కలిసి వస్తుంది. ఇప్పటికీ బుద్ధి చెడగొట్టుకున్నాం. బుద్ధి మనం చెడగొట్టుకున్నాం కాబట్టి ఆ నారాయణ స్మరణలో ప్రీతి లేదు, మాధుర్యం లేదు, చేసుకునేప్పుడు ఇష్టం లేదు, చేసిన యాంత్రికంగా చేస్తాం. స్మరణ వల్ల పరిశుద్ధులు అవుతాం, పవిత్రులు అవుతాం. స్మరించగా స్మరించగా మీ ఇష్టం ఏ నామైనా సరే, ఆ నామం వేరు పరబ్రహ్మ వేరు కదా. పరబ్రహ్మ ఒక మరొక పేరు నామం. అంటే నారాయణ స్మరణ మీరు చేయగా చేయగా, గోవింద స్మరణ మీరు చేయగా చేయగా ఏమవుతుందంటే ఆ చేసేది ఎవరు? మనస్సు. అది నశిస్తుంది. మనస్సు నశించిన వెంటనే ఆ బ్రహ్మముకి, ఆ బ్రహ్మం మీకు తానుగా వ్యక్తం. ఎంత స్పష్టంగా వ్యక్తం అవుతుందంటే అరచేతిలో ఉన్న వస్తువుని చోట ఎంత స్పష్టంగా చూడొచ్చు. అరచేతిలో ఉన్న వస్తువుని మనకు మసకున్నా బాగానే కనిపిస్తుంది. అరచేతిలో ఉన్న వస్తువుని ఎంత స్పష్టంగా చూస్తాం, హృదయంలో ఉన్న బ్రహ్మమును కూడా అంత స్పష్టం. ఇప్పుడు మనవ నాశనం ఆయన. అయితే ఈ పూజలు, ఈ పునస్కారాలు, యంత్రాలు, తంత్రాలు, ఈ తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా మనవ నాశనానికి ఉద్దేశించి. ఒక మాట కానీ, ఒక చేత కానీ, ఒక తలంపు కానీ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఎవరైనా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడకుండా ఇంకో రకంగా మాట్లాడతారనుకోండి, దానికి మనం ఆశ్చర్యపోకూడదు. వాడు సంస్కారం మంచిది కాదనుకుని ఊరుకు. సంస్కారాన్ని బట్టి మాట ఉంటుంది, సంస్కారాన్ని బట్టి ప్రవర్తన ఉంటుంది, సంస్కారాన్ని బట్టి చేత ఉంటుంది, మన సంస్కారాన్ని బట్టి మనకు వచ్చి తలంపు. అయితే మనకి ఈశ్వరుడు మీద ఉండవలసినటువంటి విశ్వాసం లేదు. ఎంతవరకు విశ్వాసం ఉండాలో అంతవరకు మనకి ఈశ్వరుడు మీద ఆ సజీవమైన విశ్వాసం మనకి లేదు. ఆ లివింగ్ ఫెయిత్ లేదు. శ్రద్ధ లేదు, ప్రేమ లేదు, విశ్వాసం లేదు, మనసులో సౌమ్యత లేదు, మనసులో నిర్మలత్వం లేదు, మనసులో ఏకాగ్రత లేదు, నిశ్చలత్వం లేదు, శరణాగతి అసలు. శరణాగతిలో మన గురి ఎవరంటే ప్రహ్లాదు. హిరణ్యకశిపుడు ఎన్ని బాధలు పెట్టినా ఆయన మనసులో రియాక్షన్ లేదు. హిరణ్యకశిపుడి మీద కోపం కలగలేదు. చాలా నిర్మలంగా బాధలు భరించాడు. ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని పొందాడు. శరణాగతికి మన అందరికీ గురి ఎవరంటే ప్రహ్లాదు. భక్తుల్లో అగ్రగణ్యుడు ఎవరంటే ప్రహ్లాదు. నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి రూపంలో ప్రహ్లాదుని రక్షించడానికి ఆ రూపం ప్రత్యేక. కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు, కొన్ని క్షణాలు అవతారం అది నరసింహస్వామి అవుతారు. కేవలం ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చినటువంటి. అంటే నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఫెయిత్ అనేది నమ్మకం అని తేలిక కాదు. ఇప్పుడు హేతువాదాలు, ఈ రీజన్లో మన కొంత దూరం
దానికి ఏం కారణం లేని కారణం, దానికి కారణం అని చెప్పొచ్చు. కారణం లేనే కారణం, అది డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్. అది డిపెండెంట్ కాదు, ఏంటది ఇండిపెండెంట్, అది గుణానికి అతీతం.
ఇప్పుడు మామూలుగా మనుషుల్లో మనం వీళ్ళు చాలా మంచివాళ్ళు అండి, వీళ్ళు చాలా మంచివాళ్ళు కాదండి ఇలా అనుకుంటా ఉంటారు. ఈ మంచి చెడు అనేది ఎక్కడ ఉన్నాయంటే శరీరంలో లేవు, మనసులో ఉన్నాయి. కానీ అసలు వస్తువుకి ఏదో పరబ్రహ్మకి, నారాయణ స్వరూపానికి మీ లోపల ఏదో మహాగరిచరవుతుంది.
కారణం లేని కారణం గుణానికి దోషానికి అతీతం ఏమైనా ఉంటుంది. దోషం ఎలా ఉంటుంది, కొంతమంది జ్ఞానం అంటే ఏంటండి, జ్ఞానం ఎలా చేయాలి ఎలా చేయాలి అలా చేస్తుంటే ఈశ్వర పట్ల గురికి లేని కొరత లేని పరిపూర్ణమైన విశ్వాసం కనుక మనకు ఉంటే మనకేమో శరీరం, మన శరీరమే మనకు దూదిలేము. అసలు భగవంతుడికి రూపం లేదు, నామం లేదు, కానీ రూపాన్ని ధరించగలడు. నిజంగా భగవంతుడి రూపం ఏంటంటే విశ్వం ప్రపంచమే రూపం అని ప్రపంచం అంతా దేవుణ్ణి చూడలేకపోతున్నాం మనం. అంచేది మనకి దేవాలయాలు కట్టి భగవంతుడికి ఒక రూపం పెట్టి అక్కడ ప్రతిష్ట. కానీ అసలు వస్తువు, సత్య వస్తువు, సద్వస్తువు అది గుణానికి దోషానికి. అయితే మన వాడు ఏం చెప్పాడు, గుణాలను పెంచుకుని దోషాలను తగ్గించి ఎందుకు రమ్మన్నారంటే, గుణమే దేవుడు కాదు కానీ దేవుణ్ణి తెలుసుకోవడానికి గుణం సహకారం. మంచిని పెంచుకుని ఎందుకు చెప్పారంటే, మన స్వరూపానికి చెడు చెడుతనం దూరం తీసుకెళ్తుంది, మంచితనం దగ్గరికి చేరుస్తుంది. అంటే సత్వగుణం, మంచితనం, గుడ్నెస్, సత్వ సాత్విక బుద్ధి మనం మనం ఎవరో మనం ఎవరుగా ఉన్నామో అది తెలుసుకోవడానికి సహకరిస్తుంది మంచితనం. మంచి లేకపోతే మనం స్వరూపానికి దూరం. అంటే దోషాలను తగ్గించుకోమన్నారు, గుణాలను పెంచుకోమన్నారు. అలాగని గుణాలు పరబ్రహ్మం కాదు, ఈ గుణానికి కూడా అతీతమైంది. గుణం ఎలా ఉంటుందో దోషం ఎలా ఉంటుందో అసలు సద్వస్తువుకి తెలియదు. ఆ గుణ దోషరహితుడు, రాగ ద్వేషరహితుడు, కామ క్రోధ రహితుడు వాడి హృదయంలోనే దేవుణ్ణి చూస్తాడు. వాడి హృదయంలోనే దేవుణ్ణి చూసిన వాడు ఇతర హృదయాల్లో కూడా దేవుణ్ణి చూడు. నా హృదయంలోనే దేవుణ్ణి నేను చూడగలిగితే వీడు కూడా మీ హృదయంలో ఉన్నాడు కాబట్టి వాడు నేను చూడగలను. నా హృదయంలోనే దేవుణ్ణి నేను చూడలేనప్పుడు మీ హృదయంలో ఈ దేవుడు అక్కడ ఉన్న నేను అని చేత నన్ను నేను ప్రతి మనిషి కూడా తన తను సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి ముందది. అంటే ఈశ్వరుడి మీద ఈశ్వరు యొక్క వాక్యం, వాక్యము ఈశ్వరుడు ఒకటై ఉన్నాడు. దేవుడు చెప్పిన వాక్యము దేవుడు ఒకటై ఉన్నది, వేరు కాదు. దేవుడి వాక్యం దేవుడితో సమానం, దేవుడు వేరు వాక్యం వేరు కాదు. అసలు భగవంతుని మీద మీకు గౌరవం ఉందనుకో, భగవంతుని మీద మీకు గౌరవం అసలు ఉందనుకోండి, భగవంతుడు ఉన్నాడని విశ్వాసం కూడా లోపడం, ఆ భగవంతుడు చెప్పినట్టుగా మనం ఆచరించి దాన్ని చేరుకోవాలనుకుంటున్నాం, దాని గురించి ఏదో కొంచెం తపస్సు లేదా స్మరణం జపము ధ్యానం వేస్తున్నారు. భగవంతుని ఎంత గౌరవిస్తున్నారు సమాజం? ఈ రోజున మమ్మల్ని ఆంధ్రదేశం ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గౌరవిస్తున్నారంటే ఎవరు? ఆయన పట్ల మాకు భక్తి ఉంది. మీ శరీరం ఎటు ఉండదు, మా శరీరం. మీ శరీరం ఎలా చనిపోతుందో మా శరీరం కూడా ఏదో రోజున సార్. నేను ఎక్కడికైనా గౌరవించడానికి కారణం ఏంటి? ఈశ్వరుడే కారణం. ఈశ్వరుడి మీద మాకున్న భక్తి, ఈశ్వరుడి మీద మాకున్నటువంటి విశ్వాసం సజీవమైన విశ్వాసం, ఈశ్వరుడి మీద ఉన్న ప్రేమ, భగవంతుడనే వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి కృత నిశ్చయం. మన మాట తప్పాడు సుగ్రీవుడు లక్ష్మణుడు అనుకుంటాడు, మనకి ఇచ్చిన మాట తప్పాడు ఉత్తములనే ఎవరో సుగ్రీవుడికి చెడు మాటలు చెప్పిన ప్రామిస్ వాళ్ళు. అంటే సైన్యాన్ని సమీకరించి లంక శీతాన్వేషణ ప్రారంభించలేదు అని చెప్తే వాడు అంటాడు మర్చిపోవటం కాదు, ఆ భోగ లాలసలో వాడు అందరూ పడిపోయాడు, అంతేకాని కృతజ్ఞత లేకపోవడం. సుగ్రీవుడు ఎక్కడో పడి ఉన్నాడు, వారితోటి విరోధం కొద్ది లోపల వాడికి భోగ సంస్కారం ఉంది. భోగం మనకు అందటం తీర భోగం దొరికింది, అనుభవ భోగంలో పడిపోయాడు. ఆ భోగంలో పడిపోయాడు, మన పని మర్చిపోయాడు కానీ కృతజ్ఞత లేకపోవటం కాదంటాడు. యదార్థం చెప్పాలంటే మన హృదయంలో మోక్షం పట్ల అపేక్ష లేదు, భోగం పట్ల. వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళినా మన భోగాల గురించి, రంగడ గురి దగ్గరికి వెళ్ళినా అదే, అది కృష్ణుడి దగ్గరికి వెళ్ళి శివుడి దగ్గర మోక్షం కావాలి. నాకు భక్తిని ప్రసాదించు, జ్ఞానం ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించిన మన గురువులు ఎవరైనా అడుగుతున్నారు మనలో, మనం ఏదో పెట్టుకోవటం బుర్రలో గొడవలు ఏదో పెట్టుకోవడం అది నెరవేర్చుకుని. ఎవరికి కావాలి భక్తి, ఎవరికి కావాలి జ్ఞానం, వైరాగ్యం ఎవరికి కావాలి? దాని విలువ మనకు తెలిస్తే కదా అసలు కావాల్సి, మనదే పొరపాటు కదా అసలు, దాని విలువ తెలిస్తే కదా. సుగ్రీవుడిదే కాదు మనకు కూడా బోధ కాంచు. అంచేత ఈశ్వరుడు పట్ల, నారాయణుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న వాళ్ళకి అసలు మనసు యొక్క చాపల్యం ఉండదు, మనసు చెల్లించడం అనే సమస్య ఉండదు. నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే 150 మార్కులు స్పిరిచువల్ ఆధ్యాత్మిక మీరు అభివృద్ధిలో లివింగ్ ఫెయిత్, అది భక్తి మార్గం సేఫ్. మనకు ఆచార్యులు వారు అంటారు నరచాపురం రేవు దాటానికి జ్ఞాన మార్గం ఈదుకుని వెళ్ళటం లాంటిది లేకుండా భక్తి మార్గం శుభ్రంగా బోట్లో కూర్చుని హాయిగా. అయితే భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి తేడా ఏంటంటే, జ్ఞాన మార్గం కంటే భక్తి మార్గంలో ఎక్కువ విశ్వాసం, విశ్వాస పాత్రమే ఉండాలి. విశ్వాసహీనుడికి భక్తి మార్గం పనికిరాదు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్న వాళ్ళకి కొంతమందికి పుట్టుకతోటే నమ్మకం వస్తున్న పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కొంతమందికి ఉంటుంది. శరణాగతి పొందిన వాడికి గౌరవం అగౌరవం, మానం అవమానం, శరీరం ఉండటం శరీరం లేకపోవటం వాడికి శరణాగతి పొందిన వాడికి ఏం పట్టం. గౌరవం వచ్చిందనుకోండి అది పట్టదు, అగౌరవం వచ్చిందనుకోండి అది పట్టదు, హెచ్చు జీవితంలో హెచ్చు దగ్గర వస్తుంది అనుకోండి అది పట్టదు, ధనం వచ్చినా పట్టదు, దారిద్ర్యం వచ్చినా పట్టదు. ధనం వచ్చిన వాడికి ఏమనిపించదు, దారిద్ర్యం వచ్చినా వాడికి ఏమనిపించదు, సన్మానం చేసిన వాడికి ఏమనిపించదు, అవమానం అంతా ఈశ్వరుడే. అది భక్తుడికి చెల్లింది. అంటే భక్తుడి లక్షణం ఏంటంటే ఏదొచ్చినా మన మంచి కోసం అనుకో, ఏం చెందినది ఈశ్వరుడికి తెలియకుండా మనకు అది వచ్చిందా? ఇప్పుడు మనకి ఏదో గౌరవం వచ్చిందనుకోండి, లేదా అడౌరం వచ్చిందనుకోండి, అది ఈశ్వరుడికి తెలియకుండా రాలేదు కదా మనకి. అంటే ఈశ్వరుడు ఏదొచ్చినా మన మంచి కోసమే. మనకంటే తెలియగలవాడు ఈశ్వరుడు, మన గురించి మనకంటే ఆయన గురించి కూడా మనకంటే ఆయనకి ఎక్కువ. దేనిదంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మన గురించి మనకంటే కూడా ఎక్కువ ఆయనకి తెలుసు. ఎవరికి? ఈశ్వరుడికి. ఆయన గురించి మనకేదో తెలుసు అనుకుంటున్నాము, ఆయన గురించి కూడా మనకంటే ఆయన గురించి కూడా ఆయనకి ఎక్కువ తెలుసు. అందుకే కృష్ణుడు ఆయన గురించి ఆయనే చెప్తున్నారు. ఆయన గురించి ఆయన చెప్పుకోబోతున్నా సరే, ఆయన ఆయనకు ఆయన పరిచయం చేసేసుకున్నాడు రామలక్ష్మణుడు. మీరు ఏంటి ఇక్కడ పరిచయం చేసేవాళ్ళు ఎవరు లేరు? కృష్ణుడు కూడా ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు. కొంతమంది అంటారు ఆయన గురించి ఆయన చెప్పుకోవద్దు, ఆయన గురించి ఆయన చెప్పుకోవద్దు, మనకు ఎలా తెలుస్తుంది, జీవులు మనకు తెలుసు. మన గురించి కంటే మనకంటే ఆయన చెప్పు తెలుసు, ఆయన గురించి ఆయన గురించి కూడా మనకంటే ఆయన చెప్పు తెలుసు. అందుకే ఆయన గురించి ఆయన గురించి ఆయనే భగవద్గీత
హనుమంతుడు మాట్లాడకుండా
ప్రజెంటేషన్ గిఫ్ట్లు ప్రజెంటేషన్ రాముడు అంటాడు. గల వీళ్ళని కచ్చి చూడు ఇలా కచ్చి పరిగెత్తానంటే వీళ్ళు చంపటాను అంటాడు. భాష విధానం ఎక్స్ప్రెషన్ ఆ ప్రజెంటేషన్ తీస్తే వాళ్ళు మనకంటే ఒకసారి ఎవరు తీసుకుంటే ఏమంటే మీరు మాట్లాడుకుంటారు, కొంతమంది మాట్లాడుతుంటే ఏమంటే మీరు మాకేమో ఉపకారం చేయాలి. ఇక మాటలో సౌండ్ ఉండదు, మాటలో శాంతి ఉండదు, మాటలో సౌండ్ జరిగి ఉండదు. అవి మనం ఏమంటామంటే మీరు మాత్రం ఉపకారం చేయక్కర్లేదు, మీరు మాట్లాడుకుంటూ ఉంటే సరిపోతుంది, అదే మీరు మాట్లాడుతుంది.
అదే ఒక అమ్మగారు వచ్చారు, ఎవరు భగవాన్ దగ్గరికి ఒక అమ్మగారు వచ్చారు.
ఒక అమ్మగారు వచ్చారంటే ఏమంటున్నారు, మీ అనుగ్రహం వల్ల చాలా మంది అనుభవం పొందగలిగారటండి,
మీ దయ వల్ల మీ అనుగ్రహం వల్ల ఉన్నది ఏదో ఉన్నట్టు ఎరుకు ఎరుకులోకి తెచ్చుకోగలిగారటండి, నాకు కూడా అలా దయ చూపించి
పూర్వం మీ ద్వారా ఎలాగే సరైన సరైన ఎవరు గట్టికారి. ఈ అమ్మగారు ఏమంటారు, భగవంతుడికి ముందే భగవానికి ముందే కాళ్ళకి పూర్వం మీ దగ్గరికి వచ్చి అనేక మంది అనుభవాన్ని అని అనుభవం అనుభవం అంటారు.
అది అనుభవానికి అతీతం, అనుభవం లేదు.
ఈశ్వరుని అనుభవంలోకి తెచ్చుకోవాలండి, మాటలకు అందదు అందదు, మనసుకు అందదు, అనుభవంలోకి తెచ్చుకో. అనుభవం ఏంటండి అనుభవం అంటే అది దేహగతమే, నేను ఇంకా అక్కడ ఉన్నాను. అసలు ఆ సద్వస్తువు అనుభవానికి అతీతం. ఏంటంటే అనుభవం అంటే దేహగతమే నేను ఉంది,
అది అనుభవానికి కూడా
కానీ వ్యవహారం కూడా చెప్పాలి కాబట్టి.
నీకు అనుభవం లేదనకది లేదా, నీ ఇంద్రియాలకు అందదనకది లేదా, ఇక తెలియటం లేదనకది లేదా, నీకు అనుభవానికి రాదనకది లేదా, అంటే అక్కడ ఉందని చెప్పడానికి ఎవడో మిగులుతున్నాడు వాడిని కూడా తీసిపెట్టు తీసు పక్కన. అనుభవానికి
అనుభవైక వైద్యం, అనుభవైక వైద్యం ఎవరైతే అనుభవం దేహగతమే నేను నిశ్చేషం లేకుండా నశించింది అనుకోండి అనుభవం పెట్టారు అది అదే. పైగా మీ దగ్గరికి పూర్వం కొంతమంది వచ్చారట, పెద్ద సాధన తోటి కష్టపడకుండా పెద్ద శ్రమ లేకుండా ఒళ్ళంతా బాడి చేసుకోకుండా పొందారట. కొంత అటువంటి దయ నా మీద కూడా అనుకునే వచ్చాను, ఏమి శ్రమ లేకుండా ఒళ్ళు బాడి చేసుకోకుండా ఆమెతో మాట్లాడుతుంటే ఒళ్ళు కదపడట, కళ్ళు చెప్పడటండి, లలాటం ఎలా కొంతమంది నోడితో మాట్లాడుతూ నుదురుతో ఎక్కరు అలా ఎక్కరు ఎంత. అందుచేత అన్ని మార్గాల్లోకి భక్తి మార్గం కదా సుజీతం, ఆ భక్తి మార్గం మీద దేవుడి పట్ల మీకు రుచి దొరికిందని పొందేసినట్టు ఆ రుచి నీ రుచే, నీ రుచి మిమ్మల్ని శుచి చేస్తుంది, మిమ్మల్ని శుచి చేసి అనుభవానికి అతీతమైన వస్తువును. ఇవిడి ముందు కాళ్ళకి బంధ వేసి మాట్లాడుతుంది, కాళ్ళకి బంధ వేసి మాట్లాడుతుంది. పైగా నేను స్త్రీని ఇంకా బాగా మాట్లాడు, పూర్వం మీరు అనేక మందిని తరింపు చేశారటండి, కష్టం లేకుండా తరింపు చేశారట, వారికి చెమట్లు పట్టకుండా తరింపు చేశారట, ఒళ్ళంతా బాడీ చేసుకోకుండా తరింపు చేశారట. అది సరే సరే నేను కూడా అదే ఆశయంతో వచ్చాను. పైగా ఇంకో విషయం మీరు గుర్తించారు, నేను స్త్రీని ఆభరణ అంటే పురుషుల కంటే మన మీద ఎక్కువ మీరు కరుణ చూడు. అందుకే ఇప్పుడు సిటీ బస్సులు అక్కడ స్త్రీలు నుంచుంటే పురుషులు తెలిసిపోయి స్త్రీలకు చోటిస్తారు. మనం ఇవ్వనుకోండి మంచి వాళ్ళు బుద్ధి మంతులు, సిటీ బస్సులు అక్కడ అండి పాపం స్త్రీలు నిలబడితే పురుషులు తెలిసిపోయి స్త్రీలకు చోటిస్తారు. కల్చర్ మనం వాళ్ళు తంటి పిల్లలను భుజాన్ని ఎత్తుకుని నుంచున్నా పాపం మనం తంటి పిల్లలు ఎవరైనా ఒక అమ్మగారు ఎత్తుకుని నుంచున్నారు ఆవిడ కూర్చోవడానికి చోటు లేదనుకోండి, మనం చోటు ఇచ్చామనుకోండి, మనం లేస్తే మన చోటు ఆవిడకి ఇచ్చారనుకోండి, ఒక యజ్ఞం చేసిందనుకుంటే ఏమని చచ్చున్న వాడికి అనుకోకుండా దిగాయించారు. మీరు చేసిన చిన్న పని మన చిన్న చిన్న పనులు అందాల చూస్తాం, మనం పెద్ద పనులు ఎలాగా మనం చేయడం. ఇప్పుడు మనం చేతుల పని చేద్దామంటే చిన్న పనులు అనేది మనకు మనసు వెళ్తుంది, భగవంతుని దృష్టిలో పెద్ద పని చిన్న పని అని లేదు. ఎలా చేస్తారు అతను ఉద్దేశం, నేను మాట్లాడుతున్నాను భగవంతుని మాట కాసి ఏ ప్రేరణ వల్ల ఏ తరం పోలనని మాట. నాన్నగారు గౌరవం కోసం మాట్లాడారు, అది కీర్తి కోసం మాట్లాడారు, లేకపోతే ఆయనకున్న దాంట్లో ఇద్దరికి భాగం పంచిపెట్టడానికి మాట్లాడారు. అంటే మన మాట కంటే తలంపు ప్రధానం. మనం అసూతో మాట్లాడుతున్నాం అనుకోండి, అసూ అన్న వాడికి నాకు నేనే అసూ అంటే నీ కంటిలో ఉన్న నలిసి కూడా నాకు దూరం పొందుతాను, నాకు నీనే అసూ రాకపోతే నీ కంటిలో ఉన్న దూరం కూడా. మనం ఎవరో ప్రశ్న అడిగారు అర్జున్ గురించి, అర్జున్ రెండు చల్లటి వాడు సత్యమైన వాడు, నరనారాయణుడు ఒకడు. స్వార్థం ఉన్నట్టుగా మన మనస్సు స్వార్థం లేదు, కానీ ఆ ఇన్సిడెంట్ స్వార్థం ఉన్నట్టు మన మనస్సు. గాంధీ మహాత్మా గాంధీ గారు ఒక ఆవుదాన్ని పెంచుతుంటే దానికి జబ్బు చేస్తుంది, బాగా జబ్బు చేస్తుంది. ఆ పశువుల డాక్టర్లు వచ్చి ఏం చెప్పారంటే, నేను వైద్యం చేసినా 4 రోజుల్లో చనిపోవచ్చు, 10 రోజుల్లో చనిపోవచ్చు, కానీ అది చనిపోతున్నాడు. గాంధీ గారు ఏం చేసేవారు అంటే రోజు దాన్ని చూసేవారు, అది కాళ్ళు కొట్టుకునేది అవి కొట్టుకునేది ఇప్పుడు బాగా అప్పుడు తుపాకు తెలిసేవాడిని తీసుకొచ్చి తుపాకుతో కాయ కనిపించేశాడు. అవి గాంధీ గారు చేసిన పని ఎలా ఉంది మనకి, చాలా హింస మనస్సు కనుక, కానీ ఆయన మనస్సులో దయవల్ని చంపించాడు. గాంధీ గారు చేసిన పని మీకు బాహ్యానికి ఎలా కనిపిస్తుంది, హింసలా కనిపిస్తుంది, కానీ దాన్ని ఎందుకు కనిపించాడు, దయవల్ని దాని బాధ చూడలేక పోనీ బాధపడినా ఇంకా మందుల వల్ల తగ్గుతుందంటే తగ్గదని నిర్ణయానికి వచ్చేసారు. దాని బాధ చూడలేక దయవల్ల చంపించాడు, కానీ హింస వల్ల చంపించాడు, కానీ మనస్సు మటుకు హింస కిందే. కానీ కొన్ని కొన్ని విషయాలు మన మనస్సు రథాంగ పాణి, ఆ రథం యొక్క మొక్కను పట్టుకుని కృష్ణుడు విష్ణుడు మీద రథాంగ పాణి అని మనకి ఎలా ఉంటుంది, ఆడిని మాడి తప్పాడు అనుకుంటాం కదా మనం. పాపం అప్పుడు వ్యాసుడు చెప్తాడు అండి, ఆ భక్తుడి మీద ఉండే ప్రేమ కూడా ఇచ్చిన మాట కూడా మరిచిపోయాడు.
ఏం గొప్ప గ్రేట్,
ఆ మాట మరి మాట ఇచ్చిన మాట మరిచిపోయి అటువంటి పెట్టిన భక్తుడికి నా భార్య సీతతోడు సమానం నువ్వు, నా సోదరుడు లక్ష్మణుడితోటి భరతుడితో సమానం కాదు కాదు, వాడు నీకోసం వాడు నిన్ను సమానం అంటాడు, అందుకే నీకోసం వాడు ఈ అమ్మగారి దగ్గర ఉన్నావు. ఈ అమ్మగారు ఏమంటున్నారంటే నేను స్త్రీలన్న విషయం మర్చిపోకుండా అంటే నా మీద ఇంత ఎక్కువ ప్రేమ, ఇంకేత నా మీద ఎక్కువ ప్రేమ చూసినారంటే పురుషులు ఎప్పుడు మళ్ళీ వచ్చేస్తారు మీ దగ్గరికి అలా రోజు రావాలి, పురుషులు ఎప్పుడు అనుకోవాలంటే భగవాన్ ఉంటుంది మాట్లాడకుండా చేశారు, పురుషులు లేదా మా వీడు మీ స్త్రీలకి అందరూ స్త్రీల తరఫున మాట్లాడతాను వీడు, ఒకవేళ వచ్చినా వాళ్ళు రావటమే కష్టం మనం ఇల్లుడికి పెట్టి, ఒకవేళ వచ్చినా మీ దిగు సన్నిధి ఎక్కువ కాలం పురుషులు ఉన్నంత ఎక్కువ కాలం అంటే పురుషుల కంటే కూడా నా మీద ఎక్కువ మీరు అని చెప్పడం స్త్రీల స్త్రీల యొక్క కష్టకాలమే చెప్తాను. నువ్వు బ్రహ్మని నువ్వు అంతటే ఉన్నావు, ఎక్కడికి వస్తావు, ఎక్కడికి వచ్చేది, ఎక్కడికి పోయేది, ఎక్కడికి, అన్ని కాలాల్లోనే ఉంది, అన్ని అవస్థల్లోనే ఉంది. ఈశ్వరుడు ఈశ్వరుడు ఇది గలడు అంది లేదని సందేహం వలదు అంతటా ఉన్నాడు. ఇంకా ఎక్కడికి వస్తావు, ఎక్కడికి వెళ్ళిపోతావు, అదే ఉన్నావు, బ్రహ్మమై చైతన్యమై ఉన్నావు, చైతన్యం అంతటా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వస్తావు, ఎక్కడికి వెళ్తావు, నువ్వు లేని చెట్టు ఉంటే కదా వెళ్ళిపోవటానికి, ఎక్కడికి వెళ్తావు. ఆ చైతన్యం నీ హృదయం ఒక్కసారి స్ఫురించింది అనుకోని సూచాయిగానే అప్పుడు తెలుస్తుంది నీకు దేహానికి దేహం యొక్క చావుతోటి నీకు ఏం సమాధానం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం, ఎక్కడికి వచ్చాం, చిలకలపూడి వచ్చాం. చిలకలపూడి అంటే ఎక్కడ, మన ఇంటికి మనం వచ్చాం. సాత్విక బుద్ధి గల వారి ధన్యులు, సత్వగుణం గల వారి ధన్యులు. వారు ఎక్కడున్నా వారు స్వతంత్రించుకుంటారు, వారు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం ఏదిన ఎక్కడికి వెళ్ళినా మన ఇంటికి మనం వెళుతున్నాం అనిపిస్తుంది, అది సాత్విక బుద్ధి యొక్క లక్షణం. ఏ ప్రాంతానికి వెళ్ళినా మన ఇంటికి మనం వెళుతున్నాం అనిపిస్తుంది, చైతన్య అనుభవం ఉన్నవాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని అనిపించిన వాడు చైతన్య అనుభవం వాడికి, ఆ చైతన్య అనుభవం వాడికి చావు పుట్టుకలు చిన్న ఆట. ఏం లేదు చావు పుట్టుకలు అంటే వాడికి ఏమన్నా వాడికి భయం ఏముండదు, అన్ని భయాల్లోకి మరణ భయం పెద్దది. ఎవరికైతే చైతన్య అనుభవం ఉందో దేహం చనిపోయినా తను ఉంటానన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది, వాడికి మరణం ఒక ఆట లాంటిది. ఇప్పుడు కృష్ణుడు లేడు, కృష్ణుడు లేడు మనం అనుకుంటాం, అంటే కృష్ణుడి శరీరం ఇక్కడ లేదు, గోవిందుడి శరీరం ఇక్కడ లేదు, అంటే గోవిందుడు లేడు, గోవిందుడు లేడు అనుకుంటాం. గోవిందుడు లేడని అంటాం ఆయన అగౌరవపరచడం, ఆయన అవమానం చేయడం. గోవిందుడి శరీరం అంటే ఇక్కడ లేదు, గోవిందుడి శరీరం కాదు, గోవిందుడు ఇప్పుడు ఉన్నాడు, లేడనుకుంటే ఆయన అగౌరవపరచడం, ఆయన అవమానం పరచడం. ఆయన ఉన్నాడు మనం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు, మనకి ప్రిపరేషన్. స్వామిజీ అంటారు ఈ భూమి మీదకి కేవలము బట్టలు కట్టుకోవటానికి అన్నం తినటానికి ఊరేగింపులకి భూమి మీదకి రాలేదు. బలోపేతులమై ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ లోకంలో వచ్చే ఆటుపోటులను తట్టుకుంటూ ఆత్మబలం పెంచుకుంటూ ఆత్మానందం పొందటానికి ఈ లోకంలోకి వచ్చారు, కానీ కేవలం అన్నం తినటానికి బట్టలు చుట్టుపెట్టుకోవడానికి రాలేదు. కొంతమందికి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, అయ్యో కష్టం వచ్చింది కష్టం వచ్చింది కష్టం, ఆ కష్టం నిన్ను ఉత్తముడే చైతన్యకి, నీ మనసుని బలోపేతం చైతన్యకి, చైతన్య స్థాయికి నిన్ను తీసి కట్టడానికి ఆ కష్టం వచ్చింది. ఆ కష్టం నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, ఆత్మబలం పెంచడానికి ఆ కష్టం వచ్చింది. అందుకే ఈ భూమి మీదకి వచ్చావు నువ్వు కేవలము తింటానికి తినటానికి తాగటానికి కాదు. నువ్వు పిరికివాడైతే ధైర్యం పెంచుకోవడానికి, నీకు మనోబలం లేకపోతే మనోబలం పెంచుకోవడానికి, నీకు ఆత్మవిశ్వాసం లేకపోతే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, తదనుగుణమైన ట్రైనింగ్ అవ్వడానికి ఈ ప్లానెట్ మీదకి వచ్చావు నువ్వు. ఒకవేళ మీరు భయస్థులు అనుకోండి, ఆ భయం పోయి అభయస్థితి పొందటానికి, ఆ ట్రైనింగ్ పొందటానికి ఇక్కడికి వచ్చారు వ్యర్థనాలు. ఒకవేళ మీరు అందరినీ చూసి అసూయ పడుతున్నారనుకోండి, అసూయ రహితులు అవ్వటానికి, దాని తాలూకు ట్రైనింగ్ అవ్వటానికి ఎర్త మీదకి ప్లానెట్ మీదకి వచ్చారు. మీకు ఒకవేళ ఏదైనా అవిద్య ఉందనుకోండి, ఆ అవిద్యను తొలగించుకుంటేనే కానీ మీకు దుఃఖం నశించదు, భయం నశించదు. అవిద్య నశిస్తే దుఃఖం నశిస్తుంది, భయం నశిస్తుంది. అవి అవిద్యను తొలగించుకుని భయరహితులుగా దుఃఖరహితులుగా ఉండటానికి ఈ భూమి మీదకి మీరు వచ్చారు. మీరు గొర్రెలు కాదు, మేకలు కాదు, అమృతపుత్రులు. ఒక సింహం మామూలు గొర్రె వేషం వేసుకున్న సింహమే, అలాగే మీరు అమృతపుత్రులే. మీరు నేను దేహాన్ని నేను దేహాన్ని శవాన్ని శవాన్ని ఏడుస్తూ కూర్చున్నా అమృతపుత్రులే. ఒక సింహం గొర్రె వేషం వేసుకున్నది సింహం, అదే బలోపేతలం అవటానికి వచ్చాం, వివేకవంతులని అవటానికి వచ్చాం, అవిద్యలోంచి అజ్ఞానంలోంచి దేహాభిమానంలోంచి విడుదల పొందటానికి వచ్చాం ఈ భూమి మీద. అది అయ్యాన్ని వచ్చిన పని, మీ దేహ ప్రయత్నాన్ని బట్టి ఏదైతే వస్తుంది వస్తే వచ్చింది ఏదో వస్తుంది. మీకు ఐశ్వర్యం రావచ్చు, దారిద్ర్యం రావచ్చు, పద అధికారం రావచ్చు, అధికారం రాకపోవచ్చు, పదవ రావచ్చు, పదవ రాకపోవచ్చు, నీకు చదువు రావచ్చు రాకపోవచ్చు, ఏది అని రెండో పక్షం అయ్యా. నువ్వు పవిత్రుడు అవ్వటానికి, ఏకాగ్రత సంపాదించడానికి నీ భూమి మీదకి వచ్చావు. కొబ్బరి చెట్టులాగా తాడి చెట్టులాగా ఉండటానికి రాలేదు ఈ భూమి మీదకి. ఒక నువ్వు లక్కులో నుంచి వచ్చావు అనుకో, ముందులా చెప్పారు పో నువ్వు దేహమే అనుకో, భగవాన్ చెప్పిన ముందు బ్రహ్మం గురించి చెప్పారు, నువ్వు దేహమే అనుకో పోనీ, నువ్వు దేహం దేహం అనుకుంటున్నాక పోనీ అలాగనుకో. నీ దేహమానుకు లక్కులు నుంచి నువ్వు తిరుమలమ్మలో వచ్చావునక, నువ్వు ఎలాగ వచ్చావు, రైల్లో కూర్చున్నావు, కారులో కూర్చున్నావు, మళ్ళీ స్టేషన్ నుంచి ఏదో గుర్ర బండి జత్తకాన్ని పట్టుకున్నావు, అది పట్టుకున్నావు, ఇది పట్టుకున్నావు, చివరికి ఇక్కడికి వచ్చావు.
వచ్చేసాను రమణాశ్రమం అంటావు, నిజంగా నువ్వు దేహానవి కావు, ఆత్మోచ్చరించదు. అంటే రైలు యొక్క కదలికని నీ లక్షణంలో ఎలా ఉందో నీ శరీరం అలాగే ఉంది. రైలు యొక్క కదలికని, కారు యొక్క చదువు కదలికని, జట్ట యొక్క కదలికని నీ మీద ఆరోపించుకుని అరుణాచలం వచ్చానంట. అక్కడ ఎలా ఉన్నావు, ఇక్కడ అలా ఉంది. నువ్వేం కదలలేదు, రైలు కదిలింది. నువ్వేం కదలలేదు, జట్క కదిలింది. నువ్వు కదలవా? నీ ఇంట్లో ఎలా కూర్చున్నావు, రైల్లోనే ఎలా కూర్చున్నావు, రైలు ఎలా కూర్చున్నావు, కార్లు ఎలా కూర్చున్నావు, కార్లు ఎలా కూర్చున్నావు, గుర్రబండలను ఎలా కూర్చున్నావు, వాటి యొక్క కదలకి నీ శరీరం మీద ఆరోపించుకుని నేను లక్కనంచి అరుణాచలం వచ్చేసాను అంటున్నావు. నీ ఎక్కడెప్పుడు నరసాపురానికి వచ్చావు, నరసాపురానికి ఇక్కడికి ఎక్కడికి వచ్చావు, బందరు వచ్చేసాను అనుకుంటున్నావు. అంటే శరీరం యొక్క కదలకి నీ మీద ఆరోపించుకుంటుంది. శరీరం చనిపోయినప్పుడు నువ్వు చనిపోయాను అనుకుంటున్నావు. అంటే శరీరానికి జరిగింది నీకు జరిగింది అని అనుకుంటున్నావు. శరీరం నువ్వైతే అది నీకు జరుగుతుంది, శరీరం నీకు కానప్పుడు అది నీకు ఎలా జరుగుతుంది? శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోయాను, నేను చనిపోయాను అనుకుంటున్నాను. శరీరం నిజంగా నువ్వైతే నువ్వు శరీరం చనిపోయినప్పుడు నువ్వు చనిపోతావు, శరీరం నువ్వు కాదు. అయితే శరీరం యొక్క మరణాన్ని నీ మీద ఆరోపించుకుంటున్నావు. ఎలాగా? నేను ఆరోపించుకుని నేను చనిపోయాను, నేను చనిపోయాను అనుకుంటున్నావు. అలా రైలు యొక్క వేగాన్ని నీ మీద ఆరోపించుకుని అరుణాచలం వచ్చేసాను వచ్చేసాను అనుకుంటున్నాను. శరీరం చనిపోతే నువ్వు చనిపోతావా? అది నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను చనిపోయాను అనుకుంటున్నాను. లోక వ్యవహారాల కంటే, నీతి శాస్త్రం కంటే కూడా భగవాన్ ఒక్క బ్రహ్మముని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు. ఏ వస్తువుకైతే చావు లేదు, ఏ వస్తువుకైతే పుట్టుకు లేదు, ఏ వస్తువు అయితే అన్ని కాలాల్లో ఉన్న అవస్థల్లో ఏ కొద్ది వికారం లేకుండా ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు. లోక వ్యవహారాల కంటే, నీతి శాస్త్రం కంటే, ధర్మశాస్త్రం కంటే, వీటికన్నిటికంట ఎక్కువ అత్యంతమైనటువంటి ప్రాముఖ్యత బ్రహ్మమాపిచ్చి మాట్లాడతారు. అంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారంటే, రమణ భగవాన్ దగ్గరికి వచ్చే కథ అన్నాడు, ఏమంటే నేను పొరపాటు చేశాను, ఒక మనిషిని చంపేశాను అన్నాడు. కోపం వచ్చిందా? కోపంలో కొట్టిన సంఖ్య వచ్చేయాలి. అప్పుడు భగవాన్ అంటారు, నేను చంపేశాను అనుకునేది ఒక తలంపు, ఆడు చనిపోవటం ఒక తలంపు, నువ్వు నేను చంపేశాను అనుకోవటం నీది ఒక తలంపు. బ్రహ్మము నువ్వు, బ్రహ్మము బ్రహ్మం ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు. నేను చంపేశాను, నేను చంపేశాను, నా తలంపు తీసేది. మళ్ళీ గంగా కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి ఎలా చెప్పరు? నేను చంపేశాను, నేను చంపేశాను, ఎవరు బ్రహ్మము? బ్రహ్మము ఇతరుని చంపదు, ఇతరుల చేత చంపబడదు. బ్రహ్మముకి ఇతరులు లేరు, అది ఎవరిని భయపెట్టదు, ఇతరులను చూసి భయపడదు. భక్తుడు అట్టండి, భక్తుడి లక్షణం చెప్తాడు గీతలో. భక్తుడు ఇతరులకు భయపడ్డట్టు, వాడి ఇతరులు భయపెట్టేటట్టు, అది భక్తుడి లక్షణం అట్టండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము సమాజంలో చాలా గౌరవంగా బతుకుతున్నాం, అదే తలంపు అంతే. మళ్ళీ ఆ తలంపే వాళ్ళు బంధిస్తుంది ఆత్మజ్ఞానం కలగకుండా. నేను గౌరవంగా సమాజంగా బతుకుతున్నా, ఆ నేను ఎవరు చెప్తున్నారు నేను సమాజంగా గౌరవంగా బతుకుతున్నాయని దొంగ నేను చెప్తాను. ఆ దొంగనైనా నేను బ్రహ్మములకు తీసుకెళ్ళి,
సోదర మహాశయాల స్త్రీలకు ఈశ్వరుడు కావాలి, పురుషులకు ఈశ్వరుడు కావాలి, ధనవంతులకు కావాలి, దారిద్ర్యంలో ఉన్న వాళ్ళకు కావాలి, సమస్త దేవకోటకు ఈశ్వరుడు. మనం లేకుండా ఆయన ఉండగలడు, ఆయన లేకపోతే మనం ఉండలేము. మనలో ఆయన ఉన్నట్టు తెలిస్తే, ఆయనలో మనం ఉన్నట్టు మనకు తెలియట్లేదు. ఆయనలో మనం ఉన్నట్టు తెలిస్తే అప్పుడు మనకు జ్ఞానం. అది శరీరం, నేను చనిపోయాను, నేను చనిపోయాను అనుకుంటున్నావు, చనిపోయాను ఇప్పుడు ఏం చేద్దాం? శరీరం యొక్క మరణం, శరీరం నువ్వు అనుకుంటున్నావు. ఆ శరీరం మరణించినప్పుడు నేను చనిపోయాను అనుకుంటున్నావు, కానీ నువ్వు చనిపోలేదు. నువ్వు కానిగా నీ మీద పెట్టుకుంటున్నావు, నీ కానీ నువ్వు కానిగా నీ మీద ఆరోపించుకుంటున్నావు. మళ్ళీ ఈ కొత్త శరీరం వచ్చిందనుకో, మళ్ళీ ఏమైనా పెట్టుకో, నీకు నేను పుట్టాను, శరీరం పోయినప్పుడు నేను చచ్చిపోయాను అనుకుంటున్నా, మళ్ళీ కొత్త శరీరం వస్తే నేను పుట్టాను అనుకో, నీకు సావులేదు పుట్టుకలేదు. శరీరం యొక్క సావుల్ని, శరీరం యొక్క పుట్టుకుల్ని నీ మీద ఆరోపించుకుంటున్నావు, కానీ నీకు సావులేదు పుట్టుకలేదు. నీళ్ళు ఎవరైనా నల్లగా ఉన్నారనుకోండి, నువ్వు నల్లగా ఉంటే వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళకి దుఃఖం వస్తుంది. కారణం ఏంటి? శరీరం వాళ్ళనుకోవటంలో దుఃఖం వస్తుంది. వాళ్ళు శరీరం నేను కాదని వాళ్ళకి తెలుస్తాననుకోండి, నువ్వు నల్లగా ఉన్నావు వాళ్ళకి దుఃఖం రాదు, దుఃఖం రాదు. అష్టావక్రుని చూసి సభలోకి వెళ్ళేటికి పండితులందరూ నవ్వారు. అప్పుడు అష్టావక్రమే రాజు, అది ఏంటి, ఈ మూర్ఖుల్ని దగ్గర పెట్టుకుని ఎలా పరిపాలిస్తున్న వాళ్ళని ఓనవు. వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ పండితులందరూ, ఈ మూర్ఖుల్ని చంద్రులని దగ్గర పెట్టుకుని ఎలా పరిపాలిస్తున్నావు అడిగాడు అష్టావక్రు. వీళ్ళు నాలో నా ఆత్మను చూడటం లేదు, నా శరీరాన్ని చూస్తున్నారు, ఈ చర్మ దృష్టి ఉన్న వాళ్ళని ఈ లెదర్ బిజినెస్ గాలను పెట్టుకుని అన్నారని ఎలా ఎలా పరిపాలిస్తున్నారంటే, ఈ మూర్ఖులా నీకు మంత్రులు అన్నాడు. వాళ్ళకి ఆత్మదృష్టి ఉంటే నవ్వరు, శరీరానికి వంకటలు ఉండొచ్చు, ఆత్మకి ఏం వంకటలు, చైతన్యానికి ఏం వంకటలు ఉండవు. అంటే నా శరీరానికి చూసి నమ్ముతున్నారంటే వాళ్ళకి దేహ దృష్టి తప్పించి నా లోపల ఆత్మదృష్టి, ఆ చైతన్య దృష్టి లేదు. వాళ్ళలో కూడా ఆత్మను చూసుకుంటే నాలో కూడా ఆత్మలు కనపడను, వాళ్ళ ఆత్మలు కనపడలేదు. ఈ పశువును చూసి, ఈ మూర్తిని చూసి, చంద్రులను చూసి పరిపాలన ఎలా పరిపాలిస్తున్నావు జనక మహారాజా
అన్నారు. అవటానికి వచ్చాం, నీరస పట్టడానికి లోకంలోకి రాలేదు,
నీరస పట్టడానికి ఉసూరు మంటే ఏడుస్తూ కూర్చోటానికి రాలేదు,
మళ్ళీ ప్రయత్నం అవటానికి ఈ భూమి మీదకి వచ్చాం. స్వామిజీ అంటే బలమే జీవితం, బలం లేకపోతే మరణం.
నీ మీద నీకు విశ్వాసం ఉంటే అదే అమృతం, నీ మీద నీకు విశ్వాసం లేకపోతే అదే మరణం. ఆత్మ బలం లేకపోవటమే మరణం,
ఆత్మ బలమే జీవితం. అంటే దేహం యొక్క చావు పుట్టుకుని నీ మీద ఆరోపించుకోకు, దేహం యొక్క కదలకలికి నీ మీద ఆరోపించుకో.
నరసాపురానికి ఇక్కడికి వచ్చామనుకోండి, మనం బందరు ఏమైనా మనలో ఏమైనా మార్పు ఉందా?
అయితే రైలు, రైల్లో ప్రయాణం చేసి వచ్చాం మన, అలాగే శరీరం చనిపోయి కొత్త శరీరం వచ్చినా ఏం మార్పు ఉండదు. అంటే వర్తమాన కాలను సద్వి ఉపయోగించుకొని
శరీరం ఉండగా నా మారు మనస్సు పొందాలి. మీరు నరసాపురానికి బందరు వచ్చిన మాత్రం చేత మీరు యోగులు అయిపోరు. అలాగే శరీరం చనిపోయి కొత్త శరీరంలోకి వెళ్ళేది మాత్రం చేతి మీరు యోగులు అయిపోరు. ఉన్న కాలాన్ని వర్తమాన కాలాన్ని సజీవంగా ఉపయోగించుకునే బలోపేతం కావాలి.
స్ట్రాంగ్
అది నువ్వు వెళ్ళిపోతానంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? అక్కడ లేవు నువ్వు, నీ ఇంటికాడ లేవు నువ్వు. వెళ్ళిపోతానంటే నువ్వు అక్కడికి వెళ్ళకుండానే ఉన్నావు. నువ్వు చైతన్యము, నువ్వు చైతన్యము అంతటా ఉన్నావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? అక్కడికి వెళ్ళిపోతానంటున్నావు. అక్కడ నువ్వు లేకపోతే కదా ప్రత్యేకంగా వెళ్ళటం. ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నావు. రోజు రాలేనంటున్నావు. ఎక్కడికి వెళతావు నువ్వు? ఇంటికాడ నువ్వు లేవా? నువ్వు ఒక్క దేహము నేను అనుకోవటం వల్ల అసలు వస్తువులు మిస్ అయిపోతున్నావు. అంటే చిన్న పొరపాటు, మనం చేసింది చిన్న పొరపాటు, అనుభవించేది పెద్ద పొరపాటు, చిన్నది బాధపడేది. దేహము నేను అనే తలంపులోంచి ఇన్ని అవస్థలు వస్తున్నాయి. ఆ దేహము నేననే తలంపులోంచి విడుదల పొందలేకపోతున్నావు. అంటే ఇక్కడ ఉన్నాం, అక్కడ లేము, అక్కడ ఉన్నాం, ఇక్కడ లేదు మనం. ఈసారి భగవంతుడు మాట్లాడుతూ ఎవరో అన్నారు, నా మనసులో ఏముందో మీకు తెలుస్తాను అన్నారు. దాన్ని బట్టి తెలుస్తాను కదా మనం అందరం ఒకటి అని. మనం వేరువేరుగా ఉన్నాం అనుకుంటున్నాం, వేరువేరుగా లేము. ఆ దేహ బుద్ధి వల్ల వేరువేరుగా ఉన్నాం అనుకుంటున్నాం. ఉన్నది ఒకటే. ఆ దేహము నేనే తలంపే సాగితాను, దాన్ని శిరుగో వేయాలి. ఆ దేహము నేనే తలంపు నువ్వు శిరు వేసావు అనుకో, నువ్వు దేవుడు అయిపోతావు, దేవుని కుమారుడు అయిపోతావు. అవి దృశ్యాలు నీ కదలైపోతూ ఉంటాయి. ఇవన్నీ నీ మనస్సు, నీ దేహము, లోకము, సావులు, పుట్టుకులు నీ చేత చూడబడతాయి. నీ చేత చూడబడేది ఏది నువ్వు కాదు. లోకం నీ చేత చూడబడుతుంది, సాగు పుట్టుకులు నీ చేత చూడబడుతున్నాయి, అన్ని నీ చేత చూడబడుతున్నాయి. నీ చేత చూడబడేది ఏది నువ్వు కాదు. నువ్వు దృక్కుగా ఉండవు, కానీ దృశ్యం కాదు. నీ చేత చూడబడేది ఈ ప్రతిదీ కాల ప్రవాహంలో కొట్టుకుంటుంది. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటే మీరు బాగా సదా జ్ఞాపకం పెట్టుకోండి. రిమెంబర్ ఇట్, ఆల్వేజ్ రిమెంబర్ ఇట్, మోర్ రిమెంబర్ ఇట్, మోర్ అండ్ మోర్ రిమెంబర్. దేహము నేననే తలంపు జాగ్రత్త అవస్థలో ఉంది. జాగ్రత్త అవస్థలోనే శరీరం ఉంది, నిద్ర అవస్థలో కూడా శరీరం ఉంది. దేహము నేననే తలంపు నిద్ర అవస్థలో లేదు, దేహము నేననే తలంపు జాగ్రత్త అవస్థలో ఉంది. ఆ జాగ్రత్త అవస్థలో మీరు దేహము నేననే తలంపు పోగొట్టుకోగలిగితే నిద్ర అవస్థలో ఉన్న శాంతి, నిద్ర అవస్థలో ఉన్న సుఖం, నిద్ర అవస్థలో ఉన్న ఆనందం జాగ్రత్త అవస్థలోకి మీకు వచ్చేస్తారు అంటారు. ఓ విఠల్, ఓ కృష్ణ, ఓ విష్ణువ, ఓ రామ, నా హృదయంలో కానీ, నా మాటలో కానీ, నా లల్లాటంలో కానీ అభినయం రాకుండా చూడంటాడు స్వామి ఆచార్య స్వామి. కొంతమంది హృదయంలో అభినయం ఉంటుంది, మాటలో మటుకు అభినయం కనపడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటారు. అది మేనేజ్మెంట్ అంటారు. కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు మాటకు దొరకకుండా మాట్లాడుతున్నారు, అది మేనేజ్మెంట్ అనమాట. 3 లక్షలు ఖర్చు దానికి. కొంతమందికి మనసు నిండా హింస ప్రవృత్తి, మాట నిండా హింస ప్రవృత్తి. హింస లేనట్టునట్టు ఏంటో, హృదయంలో హింస, మాటలో హింస, ఏమి హింస లేనట్టు వాడికి హింస ఎలా ఉంటుందో తెలియనట్టు నటించు. అది మేనేజ్మెంట్. అది 3 సంవత్సరాల కోర్సు, 3 లక్షల ఖర్చు. అప్పుడు వాడికి మాస్టర్ డిగ్రీ ఇస్తారు. ఎందుకు కావటానికి? అదే ప్రహ్లాద్కి బాగా అవుతుంది. అది చదువు చదువు వల్ల నువ్వు చదువు వల్ల నువ్వు చదువు వల్ల నువ్వు చావు లేని చదువు చదువు వల్ల అంటే దేహం చనిపోతున్నప్పటికీ నీకు చావు లేని అనుభవం నీకు రావాలి. ఇప్పుడు ఆ చదువు చదువు ఎన్నకైతే దాన్ని బాధన పెడతానంటే ఎప్పుడు రియాక్ట్ అవ్వదు. ప్రహ్లాద్ గొప్పతనం. భీష్ముడు చాలా చోట్ల రియాక్ట్ అయ్యాడు, కానీ ప్రహ్లాదుడు ఎక్కడ రియాక్ట్ అవ్వదు. రియాక్ట్ అవ్వలేదు వాళ్ళ ఫాదర్ మీద కోపం రావాలి. ప్రహ్లాద్ గారు శరణాగతికి వాడే జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా మనం బాధలు పెడుతున్నారనుకోండి, బాహ్యంగా సహిస్తాం మనం, వాళ్ళ నోట్లో మనం నోరు పెట్టడానికి సహిస్తాం బాహ్యంగా, కానీ లోపల కొంత వికారం ఉంటుంది మనకి. ఆ వికారం కూడా ప్రహ్లాదుడు ఆ శక్తి ప్రహ్లాదుడికి ఎలా వచ్చిందంటే శరణాగతి. ఇది మాత్రం వైద్యుడు ఏదైతే ఆసుపత్రిని అంటిపెట్టుకుని ఉంటాడో, ప్రేరణ గారు విధంగా అయితే కోర్టుని అంటిపెట్టుకుని ఉంటాడో, భక్తుడు కూడా భగవంతుని అలా అంటిపెట్టుకుని ఉంటాడు. ప్రహ్లాదుని చూసే నేర్చుకోవాలి మనం శరణాగతి. ధర్మరాజుని చూసే నేర్చుకోవాలంటే ఇతరులు ఎవరైనా ధర్మరాజు మనకు శత్రువు అనుకున్నారు, కానీ ధర్మరాజు మటుకు ఎవరిని శత్రువు అనుకున్నారు. సరే ఇప్పుడు నువ్వు ఏమంటున్నారంటే చెప్తాను, నువ్వు ఏమంటున్నావు నాకు అనుగ్రహం కావాలంటున్నావు. అనుగ్రహం బయట అనుగ్రహం నీకేంటి, లోపల అనుగ్రహం చెప్పతారు. బయట అనుగ్రహం నిన్నేం చేస్తున్నారు, లోపల అనుగ్రహం లోపల ఉంది నేను ఉద్ధరించేది. అదే ఇప్పుడు నీకు ఏదైనా దుఃఖంగా ఉందనుకోండి అనుకోండి, మాట్లాడుతుంది దుఃఖపడకండి దుఃఖపడకండి అని అంతా అనుకోండి. లోపల నీ అనుగ్రహం నీకు దుఃఖం లేకుండా చేసేస్తాం అనుకోండి. ఇప్పుడు నా మాట విలువ లోపల అనుగ్రహం విలువ, అది అనుగ్రహం బయట అనుగ్రహం లేదు, అది లోపల ఉన్న అనుగ్రహం అంతా కూడా. అది లోపల నుంచే రావాలి, అది జ్ఞానం లోపల నుంచి ఊరేగానే తరలించి పోసేస్తారు. మీరు శాంతిగా ఉండండి, శాంతిగా ఉండండి, శాంతిగా ఉండండి అంటే అనుకో, రూప శాంతిగా ఉండు, శాంతిగా ఉండి అంటే అనుకో. ఈశ్వరుడికి మరో పేరు అనుగ్రహం. అనుగ్రహం నీకు అశాంతి లేకుండా చేసేస్తావు అనుకున్నా. అదే ఇదే నీకు కావాల్సింది. ఈ మాటల లోపల చేతల బయట కాదు, నిజమైన అనుగ్రహం లోపల ఉంది. ఒకవేళ బయట అనుగ్రహం గురించి నేను మాట్లాడినా నేను ఉద్ధరించేది లోపల అనుగ్రహమే. అంటే నువ్వు ఏదైనా మాట్లాడి లోపల అనుగ్రహం నీతో నేను కడింపుకోవడానికి మాట సహకరించవచ్చు. అనుగ్రహం అనేది లోపల ఉంది, అనుగ్రహం అనేది లోపల ఉంది.
నా మాట నీ లోపల ఉన్న అనుగ్రహాన్ని గుర్తించడానికి సహాయపడవచ్చు అంతవరకు. కానీ నిజమైన అనుగ్రహం ఎక్కడ ఉంది? బయట లేదు, లోపలే ఉంది. అనుగ్రహం నీ లోపల ఉంది, నీ కోడా ఉంది. అది బాక్యం అయితే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. అనుగ్రహం అంటే ఎవరు అనుకుంటున్నావు? నాకు అనుగ్రహం కావాలా? అనుగ్రహం కావాలంటే ఎవరు అనుకుంటున్నావు? ఆత్మీయ అనుగ్రహం, ఈశ్వరుడు అనుగ్రహం. అదే బ్రహ్మము, అదే చైతన్యం, అదే చావులేని వస్తువు, అదే అమృతం. అది లేదనుకో నీకు ఉనికిలేదు. నీ లోపల అనుగ్రహం లేదనుకో నీకు అస్తిత్వం లేదు. అసలు ఈ బుడగలకి, నురికి, కెరటాలకి సముద్రం లేకపోతే అస్తిత్వం లేదు. బుడగ పగిలిపోతే ఏమైపోతుందో, ఏమైపోతుందని కంగారు పడకండి, సముద్రం అయిపోతుంది. ఈ అహంకారం పోతే అహంకారాన్ని నష్ట పెట్టుకోమంటున్నారు, అహంకారాన్ని నష్ట పెట్టుకోమంటున్నారు. అహంకారం పోతే ఏమైపోతుందా అనుకోకుండా మీరు బ్రహ్మం అయిపోతారు. బుడగ పగిలిపోతే మీరు అయిపోతుంది, అహంకారాన్ని పోగొట్టుకుంటే మీరు అమృతం అయిపోతుంది. దుఃఖం ఎలా ఉంటుంది? మీకు కనపడదు. సూర్యుడికి చీకటి కనపడదు, జ్ఞానికి అశాంతి కనపడదు. కృష్ణనాయుడు మీకు ఎంత ఉంటే ఎవరికి కావాలి? మీకు బుద్ధి పాడైపోవాలి. మీకు ఇంటి నిండా బంగారం ఉందనుకోండి, మీకు ఎంత ఉంటే ఎవరికి కావాలి? మీ బుద్ధి శుభ్రంగా పాడైపోవాలి. మీకు నిండా ఆస్తులు ఉన్నాయనుకోండి, మీరు అందరూ చిత్తోడకం తయారైనటువంటి ఎందుకు ఆస్తులు? ఎక్కడున్నాము? మీ గురికి అనుగ్రహమే ఇస్తాడు. అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే బ్రహ్మము. మీరు మీ వెరుకని వేరుచేయడం, శక్తి ఉన్నవాడిని ఆ శక్తిని వేరుచేయడం. ఇప్పుడు ఏడనేది సడకం, ఏడిని నిప్పుని వేరు చేయగలం, వేరు చేయడం. సూర్యుని వెరుకని వేరు చేయగలం, వేరు చేయడం. అదేవిధంగా ఈశ్వరుని అనుగ్రహాన్ని వేరు చేయడం. వారు ఏది చేసినా అనుగ్రహమే, ఈశ్వరుడు ఏది చేసినా అనుగ్రహమే, వారి ఆగ్రహం కూడా అనుగ్రహం. ఈ లోకంలో ధన్యులు ఎవరంటే, ఈ లోకంలో కృతార్థులు ఎవరంటే, ఈశ్వరుడు ఆగ్రహం కూడా అనుగ్రహం అని కలిసిన వాళ్ళు కృతార్థులు, ధన్యులు. ఎప్పుడైతే రథాంగ బల్లి చక్రం తీసుకుని పరిగెడుతున్నాడో, తీసుకుని బాణాల కింద పడవుతాడు. నీ చేతిలో నాకు మరణం వస్తే అంతకంటే ఏం కావాలి? నీ చేతిలో మరణం వస్తుంది అనుకో, నాకు మీరు ఐక్యం అవుతాను. వేదాలన్నీ తెలిసిన వ్యాసుడు పాపం భక్తుని మీద ఉండే ప్రేమ పడేది భగవంతుడు వచ్చండి. ఆయుధం పక్కననే మాట ఇచ్చాను, ఇచ్చినా మర్చిపోయేదా? ఏం రాస్తారండి? పైన రాసిన వాడు తెలివి చెప్పుకోవాడు, వేదాలు తెలిసిన వాడు. నాకు మీరు చెప్పిన విషయాలని మీరు గట్టికారండి. మీరు ఏమంటామంటే, మీరు చెప్పిన విషయాలన్నీ బాగానే ఉన్నాయి, తత్వానికి పనికి. మీరు చెప్పిన విషయాలన్నీ బాగా ఉన్నాయి, అవి తత్వానికి పనికొస్తాయి. మనస్సు నశించిన వాడికి పనికొస్తాయి. ఎందుకంటే నా మనస్సు పోలేదు అంటే, మీ రూపదిష్టి, మీ నామము రూపము కావాలి. ఎందుకంటే మనసు బలోపేతం కావాలి. జీవితంలో వచ్చే కష్ట సుఖాలను తట్టుకునే శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే మీ రూపధ్యానం నాకు అవసరమే, మీ నామస్మరణ అక్కడ అవసరమే. మీరు చెప్పింది తత్వత రైతే, కానీ గ్రౌండ్ రియాలిటీ చూడండి, ప్రాక్టికాలిటీ దగ్గర చదవండి, దీని దగ్గర ఆగిపోతాను అంటే మీరు చెప్పేసి సరిపెట్టేసిండి. మీరు మనస్సు నటించిన వాడు గొడవ చెప్పారు, ఇక్కడ మనస్సు ఉందని మర్చిపోతుంది అనే కాటిపోట్లు జీవితంలో తట్టుకోవాలి. అంటే ఈ మనస్సు తట్టుకోవాలంటే మనస్సు బలపడాలి, మనస్సు దృఢం అవ్వాలి, మనస్సు శక్తివంతం అవ్వాలి. మనస్సు శక్తివంతమైన లోకంలో చేస్తే బాధలన్నీ తట్టుకోగల శక్తివంతుడు. చేసుకోగల లోకంలో ఎన్ని బాధలు వచ్చినాయి, డిఫికల్టీస్, ట్రబుల్స్, డిసప్పాయింట్మెంట్స్ ఎన్ని వచ్చినా మనసు దృఢంగా మనస్సును వాడు తట్టుకోగలడు. అంటే మీ రూపాన్ని ధ్యానం చేసుకోవటం వల్ల, మీ నామాన్ని స్మరించుకోవటం వల్ల నాకు ఆ దృఢత్వం వస్తుంది అని చెప్పి నాకు ప్రాక్టికల్గా మీ రూపాన్ని, మీ నామాన్ని జ్ఞాపకం చేసి చెయ్యండి. దానివల్ల దాని ప్రాక్టికల్ వస్తుంది. నాకింకా మనస్సు నాశించడం మీరు చెప్పిన మనోనాశనం అయిన వాడికి పనుకో. మీ రూపం నాకు జ్ఞాపకం వచ్చినట్టు చేయండి, మీ నామాన్ని నాకు స్మరించుకున్నట్టు చేయండి. చేసేటప్పుడు నా మనస్సు దృఢపడుతుంది. దృఢపడితే ప్రపంచంలో వచ్చే కష్టాలని తట్టుకునే శక్తి వస్తుంది. ఏదైనా అనుకూల పరిస్థితులు వస్తే కుంగిపోకుండా, ప్రతికూల పరిస్థితులు వస్తే కుంగిపోకుండా, ఏదైనా 10 రూపాయలు కలిసి వస్తే పైకి వెళ్ళిపోతున్నాం పైకి వెళ్ళిపోతున్నాం అనుకోకుండా, 10 రూపాయలు నష్టం వస్తే కిందకి వెళ్ళిపోతున్నాం కిందకి వెళ్ళిపోతున్నాం అనుకోకుండా, మా బుద్ధిని సమానంగా ఉంచేటట్టు, మా బుద్ధికి ఓర్పుగా నేర్పుగా ఉండేటట్టు మీ రూపజ్ఞానం మాకు కావాల్సిందే, మీ నామస్మరణ కావాలి. మీ నామాన్ని మర్చిపోకుండా మీరు చెయ్యండి. రమణ నుంచి ఈవిడ నుంచి మనకు చేయకుండా ఇప్పుడిప్పుడు మాటలు చెప్పేసి మనం చేయకండి. నాకు ఇక్కడ వృత్తి భావన ఉంది, దృష్టి మీరు అనుభవి తర్వాత కదా మీరు చెప్పే సిద్ధాంతాలు. ఎంతకాలం ఇది ఆగలేదు, అంతవరకు ఉంటుంది కదా. మరి ఉన్నప్పుడు ప్రపంచం ఉంది కదా, అనేక కష్టకాలం వస్తాయి కదా. ఆ తట్టుకునే శక్తి కూడా మీ రూపజ్ఞానం వల్ల, మీ నామస్మరణ వల్ల దీనికి తట్టుకునే శక్తి వస్తుంది. అంటే మీ రూపాన్ని మర్చిపోకుండా, మీ నామాన్ని మర్చిపోకుండా అలా ఉండేటట్టు జీవుడు, ఈ జీవుడు, ఈ జీవుని అనుగ్రహించండి. నాకు మనోబలం కావాలి, ఏకాగ్రత కావాలి. ఏదైనా కష్ట నష్టాలు వచ్చినా, దుఃఖాలు, ఏదైనా సంతోషం దుఃఖం ఇటువంటి వచ్చే చచ్చాడు బాగుండా ఉండగలరు. ఎన్ని గాలి బండ్లైనా జీవితంలో కట్టుకోగల శక్తి నాకు ఉండాలి. అలా సమానంగా ఉండాలంటే మీ రూపజ్ఞానం అవసరమే, మీ నామస్మరణ కూడా అవసరమే. అంటే మీ నామాన్ని నా స్మరణలో ఉండే చెట్టుగా మీ అనుగ్రహం ఉండాలి. మీ అనుగ్రహం లేకపోతే ఆ నామస్మరణ కూడా, మీరు నామాన్ని చేసుకుంటున్నాను, నామాన్ని చేసుకుంటున్నాను అనుకుని ఎప్పుడైనా చేస్తున్నా, అది కూడా మీ అనుగ్రహం సంగతి నాకు తెలియాలి. నా తెలివితేటల వల్ల నేను చేసుకోవటం లేదు, మీ నామాన్ని కూడా మీ అనుగ్రహంలో స్మరించుకుంటున్నాను అనే విషయంలో ఉన్నారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ.
ఇక్కడ మీరు అర్థం చేస్తే ఇది వెంకటేశ్వర అంటే భ్రమము. మీకు వెంకటేశ్వర అనేటప్పుడు మీరు ఎవరు గుర్తురావాలో భ్రమమే గుర్తుకురావాలి. ఇంకా ఎక్కడ చూస్తాడో అక్కడికే చూస్తాడు వారి ప్రతినిధులు. ఆ బ్రహ్మం యొక్క ప్రతినిధులు మళ్ళీ వెంకటేశ్వర వేరు, బ్రహ్మం వేరు అనుకోకండి. వారు వేరు, మీరు వేరు కాదు. వారి ప్రతినిధి, వారి రిప్రజెంటేటివ్ వేరు. మీరు అక్కడికే తీసుకెళ్తారు. మీరు ఎక్కడ తీసుకెళ్తారు? బ్రహ్మంలో తీసుకెళ్తారు. వారి మీరు వేరు అనుకోకండి. వారి మీరు వేరుకుంటే మళ్ళీ మాయలో
పడతారు. వెంకటేశాయ ఓం శ్రీనివాసాయ ఏడు కొండల వాడ, ఏడు కొండల వాడ సప్తగిరీశ, సప్తగిరీశ ఏడు కొండల వాడ, ఏడు కొండల వాడ ఆపద్బాంధవ, ఆపద్బాంధవ ఎడ్డి కాసుల వాడ, ఎడ్డి కాసుల వాడ, ఎడ్డి కాసుల వాడ ఆపద్బంధువ, ఆపద్బాంధవ
అంటే ఆపదల్లో ఉన్నవాడికి బంధువు. కొంతమంది ఎవరికి ఆపద వచ్చి అక్కడికి వెళ్ళి వాడిపోతా ఉంటారు. కొంతమంది మామూలు మనుషులు కూడా కొంతమంది సుఖాలుగా ఉన్నప్పుడు కనపడరు, ఆపదలు వస్తే మటుకు వెళ్ళి తీసేస్తా ఉంటారు. మామూలు ఎప్పుడు పట్టించుకోరు, ఆపదలు వస్తే మటుకు వెళ్ళి ఆదుకుంటూ ఉంటారు. కొంతమంది
ఆపద్బాంధవ, ఆపద్బాంధవ ఎడ్డి కాసుల వాడ శ్రీనివాస వెంకటేశ గోవింద నారాయణ నారాయణ కృష్ణ 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 గోవింద 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 గోపాల 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 గోవింద శ్రీనివాస వాసుదేవ వాసుదేవ వాసుదేవ.
ఎప్పుడు నీ కడసారి జన్మంటే కృష్ణుడు చెప్తాడు కదా, ఎప్పుడు నీ కడసారి జన్మంటే ఇదంతా వాసుదేవ స్వరూపము. వాసుదేవ స్వరూపం తప్పించి ఏమి వేదన అనుభవం నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు నీ కడసారి జన్మ అని గీతలు చెప్తాడు. అనుభవం మనకి ఏది వస్తే కడసారి జన్మ. ఇదంతా వాసుదేవ స్వరూపం, ఇది తప్పించేమీ లేదు. వాసుదేవ స్వరూపం తప్పించి ఏమీ లేదు. అంతా వాసుదేవుడే. వాసుదేవుడికి భిన్నంగా, వాసుదేవుడికి భేదంగా ఇంకేమీ లేదు. అనుభవం నీకు ఎప్పుడు వస్తుందో నీ కడసారి జన్మ. ఇంకా నీ శవాన్ని మొయ్యక్కర్లేదు, అది నీ చివరి జన్మ. వాసుదేవ ఇలా కృష్ణుడు సన్నిధిలో ఈ మాటలు చెప్పుకున్నాను. వినదు కృష్ణుడే, మనం లేవని అనుభవం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనకు తత్వం తెలుస్తుంది. తత్వం తెలియదు అంటే అది నీవే అని తెలుస్తుంది. అది నీవే అంటే నీకు సాగు లేని వస్తువు నీవే అని సంగతి నీకు తెలుస్తుంది.
పరకాల వాంఛం అనుకుని 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 5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో మన భక్తులు ఉన్నప్పటికీ అనుకుని 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 చివరకు 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 ఎంతో ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి వచ్చామనుకోండి. తను మాట్లాడమని తెలిస్తే చివరకు వచ్చాం వచ్చామండి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని గుంపుకుంటూ వెళ్తే మిగిలేదు మనం. కృష్ణుడు చెప్తాడు గీతలో, జీవుడు ఎవరో పరాయి వాడు కాదు నా వాడు. అంటే ఈ జీవుడు నన్ను చేరుకునే వరకు చేరుకునే వరకు అడిగే ఛాన్స్ లేదు. చెప్పండి, ఈ జీవుడు ఎవరు నా వాడు. మీరు బందరు వెళ్ళండి, విజయవాడ వెళ్ళండి, అది గురుగా వెళ్ళండి. మళ్ళీ మీ ఇంటికి మీరు వెళ్ళేవరకు, మీరు ఇంటికి మీరు వెళ్ళాక అప్పుడు అమ్మాయ్యా రైల్లో ప్రయాణం చేసిన బాగా, కార్లో ప్రయాణం చేసిన బాగా, అంత మీ ఇంటికి మీరు వెళ్ళాక ఆవిడ తెచ్చిన అమ్మాయ్యా ఇంటికి వచ్చేసి. అలాగే ఈ జీవుడు నావాడు. ఈ జన్మలొచ్చి జన్మలొచ్చి చదువులు పుట్టుకులు కష్టపడాలి, లాభ నష్టాలు అనుభవించి 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 ఆ జీవుడు ఇక్కడికి వచ్చాక, నా దగ్గరకు వచ్చాక అప్పుడు వాడికి శాంతి విశ్రాంతి. దాని బూట్లోకి వస్తున్నాను కానీ దానికి విశ్రాంతిలో చూసే వాళ్ళు అనుకుంటారు చాలా పైకి ఎగురుతాను. అక్కడ ఏది దానికి శాంతి? దాని బూట్లోకి చేరినప్పుడే దానికి శాంతి. అలాగే మీరు మంత్రి చేసినా ప్రధానమంత్రి చేసినా మీరెవరో మీరు చేసినప్పుడే శాంతి. నావాడు ఈ జీవుడు నావాడు. నన్ను పొందే వరకు వాడికి అమృతత్వం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, జ్ఞానం లేదు, ఉండటం లేదు. ఒకవేళ నన్ను తెలుసుకునే వరకు నీ నీవుగా ఉండవు. అయితే ఉండవు అంటే ఉంటావు, దేహాన్ని అనుకున్నావు, మనసు నేను అనుకున్నావు అని ఉంటావు. కానీ నన్ను తెలుసుకున్నాక అప్పుడు తెలుసుకుని నీ నీవుగా ఉంటావు. అంటే నన్ను పొందే వరకు నీకు శాంతి. నీ నావాడు, నీ శరీరం కలిసిపోతాడు. అది శ్మశానంలో కాల్చినప్పుడు నీరు నీరులో కలిసిపోతుంది, గాలి గాలిలో కలిసిపోతుంది, మట్టి మట్టిలో కలిసిపోతుంది. కానీ ఈ దేహం లోపల ఉన్న జీవుడు నావాడు. వాడికి వాడిని నన్ను పొందే వరకు వాడికి మోక్షం లేదు, ముక్తి లేదు, నిర్వాణ స్థితి లేదు. మీరు శరీరాన్ని ఎప్పుడైనా వల్ల శ్మశానంలో కాలుస్తుంటే చూసారా లేదు? మీరు నీళ్లు కూడా కాల్పడుతుంది. శరీరంలో నీరు బయటకు వచ్చేస్తూ ఉంటుంది, మట్టి మట్టిలాగా ఉంటుంది, గాలి గాలిలో కలిసిపోతుంది. కొట్టడం అంటే కలిసిపోతాడు కలవటం. శరీరం పచ్చడం అంటే కలిసిపోతాడు కలవటం. శరీరం చచ్చిపోతాడు అంటే కలిసిపోతాడు విడిపోతాడు. ఇప్పుడు కలిసిపోతాడు కలిసి ఉన్నాయి, మళ్ళీ చచ్చిపోవడం అంటే కలిసిపోతాడు ఏ పోతాడు కాబట్టి విడిపోతాడు. మట్టి మట్టిలో నీరు నీళ్ళు కలిసిపోతాడు. కలిసిపోతాడు కలవటం పచ్చటం, కలిసిపోతాడు విడిపోతాం, చచ్చిపోతాం. ఆ గోళ ఎలాగంతా ప్రకృతి, అదంతా ప్రకృతి. కానీ లోపల ఉన్నాడు చూస్తే ఇదంతా నేను నేను అనుకుంటున్నా. వాడు నావాడు. వాడు గాలివాడు కాదు, అగ్నివాడు కాదు. వాడు నీకు అర్థమవుతుంది, మట్టివాడు కాదు. వాడు నా అంటే ఎత్తికలు చెప్తున్నాడు అని పరమాత్మ. మీరు మట్టి 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 అనుకుంటున్నారేమో, మీ శరీరం మట్టి అవుతుంది, మీ లోపల ఉన్నవాడు మట్టి కాదు, వాడు నావాడు ఏంత టైటిల్ చెప్తున్నాడు, తగులు ఉన్నవాడు అందరికీ. మీరు మట్టి కాదు, మీరు పరమాత్మ నావాడే, మీ శరీరం మట్టి, మట్టి మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీరము ఈ దేహము దేహము నేను అనుకున్నవాడు, దేహము నేను దేహం అనుకోవట్లేదు, దేహము నేనని లోపల అనుకుంటున్నాడు, వాడు నావాడు. ఇంకేం కావాలన్నమాట, ఇది మాకు దారిపోయేడు చెప్పి మాట్లాడు, దారిపోయేడు చెప్పిన మాట పరమాత్మ చెప్తున్నాడు. నేను దారిపోయి చెప్పేవాడు మాట్లాడేవాడు మాట వదిలే ఇస్తున్నాను, ఇది ఎవరు చెప్పిన మాటలో పరమాత్మ చెప్తున్నాడు. అంతేగా ఆ పరమాత్మను పొందే కొరకు మనకి శాంతి లేదు, విశ్రాంతి లేదు, సుఖము లేదు, జ్ఞానము లేదు, ఆనందము లేదు. అసలు వస్తువు సత్య వస్తువు సద్వస్తువు దోషానికి గుణానికి అతి. ఈ దోషాలు గుణాలు మనసు పరమాత్మ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. రాముడు గొప్పతనం మనకంటే కూడా రావణాసుడికి ఎక్కువ. రాముడికి మన స్తోత్రాలు అనవసరం, రావణాసుడే స్తోత్రం చేశాడు. రాముడు మన శత్రులు అనుకుంటున్నాం రావణాసుడు, అసలు మనం చేసే ఈ అష్టోత్తరాలు రాముడికి చేసే అష్టోత్తరాలు ఈ సహస్రనామాల కంటే రావణాసుడు గొప్ప మాట చెప్పాడు రాముడి గురించి. ఒక్క మాట చాలు, ఈ సహస్రనామాల కంటే ఎక్కువ. కీటమే నాకు భారీగా ఉందని అడుగుతాడు ఎవరు, రావణాసుడు. కీటమే ఉంటుందంటే ఆల్రెడీ నేను పెళ్లి అయిపోయింది, నాకు పెళ్లి అయిపోయింది, ఒక పురుషుడికి నేను భారీగా ఉన్నాను, ఇప్పుడు నీకు నేను భార్యను ఎలా అవుతాను, అవుతాను బెటర్ ఎవరు వైఫ్ వెనక, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఒక పురుషుడికి భారీగా ఉన్నాను, ఇప్పుడు నీకు భారీగా ఉన్నామని అడుగుతాను, అది ఎలా సాధ్యం, అవుతాను బెటర్ ఎవరు వైఫ్ ఎన్ ఐఎమ్ వైఫ్ వెనక. అప్పుడు ఈ మాట అన్నాక రావణాసుడు మంత్రిలో సలహా చెప్పాడు, కానీ చేతను బాగానే చెప్పింది పంచుడు, నువ్వు రావణాసుడిగా ఉన్నంత కాలం ఆవిడ అంగీకరించి నేను భర్తగాను, ఈ మాట మీరు శ్రద్ధగా ఉంది, రాముడు ఎంత గొప్ప వాడు ఈ యొక్క మాటలో చాలు, మీకు ఇంకా అశోత్తరాలు అక్కడ అంటే అశోత్తరాలు చదివిన వాళ్ళకంటే రావణాసుడు రాముడు గొప్పతనం బాగా గుర్తించాడని చెప్పి. అది రావణాసుడు మంత్రులు ఏం చెప్పారంటే, రావణాసుడిగా ఉంటే నేను భారీగా అంగీకరించింది, ఓ పంచుడు రేపు వెళ్ళి చేతం దగ్గరకు రాముడి వ్యాసం వస్తుంది, ఇక రాక్షసుడు ఏ రూపం ధరించగలంటే అది ధరించగలరు, ఆ రూపం ధరించగలరు, నువ్వు రాముడు ఎలా ఉంటాడో అలా అయిపోయింది రెడ్డి చేతం దగ్గర అని మంత్రులు, ఈ మంత్రులు కూడా మంచిగా సలహాలు చెప్తా ఉంటారు మనకు. అప్పుడు ఆ మంత్రులతో రావణాసుడు చెప్తాడు, నేను చెప్పిన సలహా బాగానే ఉంది, రాముడు వ్యాసం నేను వేశాననుకోండి నాకు కోరుకోపోతుంది, కోరుకుపోయిన జీతం నేను చేసుకుంటాను, వాడు రాము తన అస్వస్థాడు కంటే రావణాసుడు చెప్పింది అద్భుతంగా ఉంది. హరే రామ హరే రామ 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 హరే హరే.